ఇలా తపస్సు చేస్తూ ఉండగా ఆవిడ శరీరం చిక్కిపోయింది బాగా. మహానుభావుడు శ్రీనాథుడు రాశాడండి పార్వతీ తపస్సు ఘట్టంలో. ఏం అద్భుతమైన పద్యాలు అవి, ఎన్నిసార్లు చదువుకున్నా చదువుకుంటాం. పార్వతీదేవి తపస్సు 2 సార్లు చేసింది, మొదటి తపస్సు అంటే 2వ తపస్సు అంతే. భూధర రాజకన్య మణిభూషణముల్ దిగద్రావి ఈశ్వరారాధన కేళి కౌతుక పరాయణయై భజిల్చే పాండురక్షాధృతి పూర్వకంబుగా ప్రగాఢపయోధర మండలీ సముత్సేధ విశీర్ణ సంహతుల జల్లు మహీరుహవల్కలంబులన్. పార్వతీదేవి పర్వతరాజపుత్రి, హిమవంతుని కూతురు, ఒంటికున్న ఆభరణములన్నీ తీసేసింది. అమ్మవారి శరీరం మీద ఎన్ని ఆభరణాలు, చేతులకి గాజులు, బంగారపు గాజులు, నవరత్నాలు, తాపణం చేసిన కంకణాలు, భుజకీర్తులు, నడుముకి వడ్డాణం, మెడలో గొలుసులు, కాళ్ళకి పట్టీలు, అన్నీ తీసి పక్కన పెట్టింది. నారవస్త్రాలు ధరించింది, ముతకగుడ్డలు కట్టుకుని, విభూతి పూసుకుని, సమస్త సుఖాలు త్యజించి ఓం నమ శివాయ అంటూ పంచాక్షరీ జపం చేసుకుంటూ శివుడి కోసం మహాతపస్సు చేసింది. చేతికి దీక్షా కంకణం కట్టుకుంది. చేతికి దీక్షా కంకణం కట్టుకోకుండా కొన్ని పనులు చేయకూడదు. ఆవిడ కూడా తెల్లని కంకణం కట్టుకుందిట, తెల్లని తాడు కట్టుకుందిట. పాండురక్ష అన్నారు దాన్ని, మళ్ళీ పసుపచ్చని తాడు కట్టుకోకుండా తెల్లరక్ష కట్టుకున్నది. కట్టుకుని శివుణ్ణి అలా పూజిస్తూనే ఉన్నది. ఈశ్వరుడికి పంచముఖాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము. వాటితో శివుడు 5 పనులు చేస్తాడు. ఆ 5 పనులే నమశివాయ అనే పంచాక్షరీ మంత్రంగా మారాయి. అందుకే పంచాక్షరీ జపం చేసేదావిడ ఇంతకీ శివుడు చేసే 5 పనులు ఏమిటి? చాలామందికి తెలియదు కానీ శివుడు లయకారకుడే చెబుతున్నారు. తప్పు, శివుడు కాదు లయకారకుడు, రుద్రుడు లయకారకుడు. శివుడికి 5 రూపాలు ఉన్నాయి, శివుడే 5 రూపాలు ధరించాడు. అందులో ఒకటి బ్రహ్మ. ఈ బ్రహ్మరూపంలో ఆయన సృష్టి చేస్తాడు, అది మొదటి పని. అంటే మనందరినీ పుట్టిస్తున్నాడు, జీవుల్ని, వస్తువుల్ని, అన్నిటిని సృష్టిస్తాడు. కారు ఆయనే సృష్టించాడు, ఈ స్తంభం, ఈ బిల్డింగులు, ఈ రేకులు, డబ్బా రేకులు అన్నీ ఆయనే సృష్టించాడు. ఈ డబ్బా రేకులతో పాటుగా ఆ సుబ్బారావు గారిని, ఈ పుల్లారావు గారిని, ఈ పద్మాకర్ గారిని అందరినీ ఆయనే సృష్టించాడు. ఆయన ఇదంతా పుట్టించటం. సృష్టి చేస్తున్నప్పుడు అమ్మవారైనా అయ్యవారైనా బ్రహ్మరూపంలో ఉంటారు. అందుకే సృష్టికర్త్రి బ్రహ్మరూప. అమ్మవారి సహస్రనామంలో సృష్టి చేస్తున్నప్పుడు బ్రహ్మరూపంలో ఉంటుంది. శివుడైనా అంతే, ఆ బ్రహ్మరూపంలో ఉంటాడు. కేవలం సృష్టిస్తే లాభమే ఉంది? పుట్టించిన తర్వాత ఇంత అన్నం పెట్టాలి. తల్లిదండ్రులు పిల్లల్ని కన్నారంటే తప్పక వాళ్ళని పోషించాలి. వాళ్ళని గాలి కొదిలి చిన్నప్పటి నుంచి అన్నం పెట్టక, బట్టలు ఇవ్వక, ఏడిపిస్తే ఆ పిల్లల్ని కన్న పాపం వాళ్ళకి చుట్టుకుంటుందిట. పిల్లలు గొడ్లు కన్నట్టుగా అనేసి రోడ్డు మీద పారేస్తే ఎలాగండి? ఏదో కొన్ని ఉండే కొన్ని దరిద్రపు మతాలు, పంది పిల్లలు నువ్వు 10 5 తింటున్నట్టుగా 10 మందిని 5 మందిని కదా రోడ్డు మీద వదిలేయటం, వీళ్ళేమో టెర్రరిస్టులు అయిపోయి లోకాలను పాడు చేయటం, ఏంటి దానిలో ఏంటి ఉపయోగం? వాళ్ళని సరైన మార్గంలో చదివించి పోషించి కాపాడాలి. అలా కాపాడని తల్లిదండ్రులకి మహాపాపం వస్తుంది. అందుకే పరమాత్ముడు బ్రహ్మరూపంలో సృష్టించి గోప్త్రీ గోవిందరూపిణి, గోవింద రూపంలో పోషిస్తున్నాడు. సహస్రనామం, లలితా సహస్రనామంలో అమ్మవారిని గోప్త్రీ అంటే పోషించున్నది. పోషించేటప్పుడు ఎలా ఉంటుంది? గోవింద రూపిణి, గోవిందుడి రూపంలో ఉంటుంది. అనగా ఇప్పుడు శివుడైనా అమ్మైనా ఒకటే, శివపార్వతులు ఇద్దరు ఒకటే కనుక శివాశివులు ఇద్దరూ కలిసి విష్ణువు రూపంలో పోషిస్తున్నారు. కాబట్టి విష్ణువు ఆయనే మళ్ళీ. ఇక 3వది సంహారిణి రుద్రరూప. సంహారము అంటే తిరిగి వెనక్కి పట్టుకుపోయేటప్పుడు వీళ్ళందరినీ ముద్ద కింద కలిపేయటం, అదే లయమని కూడా పిలుస్తారు. లయం అంటే ఏమిటి? ఒక ముద్ద. పూర్వం చూడండి, ఇంట్లో అన్నం కనుక ముద్ద అయిపోతే లయవద్ద అయిపోయింది అనేవారు. మళ్ళీ లయం అన్నా ముద్దన ఒకటి, సంస్కృతం తెలుగు కలిపి లయవద్ద అయింది అనేవారు తెలియక. లయం అయిపోవటం అంటే ముద్ద అయిపోవటం. అన్ని రూపాలు ఒకటి కింద కలిపేస్తాడు ఆయన. అనగా అందరూ చచ్చిపోయాక రూపం ఏముంటుంది ఒకసారి ఆలోచించండి. ఆవు చచ్చిపోయింది, దాని ప్రాణానికి రూపమేముంది? అది ఆత్మే. పద్మాకర్ గారి శరీరంలోంచి రేపు పొద్దున వెళ్ళిపోయేది ఆత్మే. మీలో ఉన్నది ఆత్మ, నాలో ఉన్నది ఆత్మ, అన్నిట్లో ఆత్మ. ఈ దోమలో, చేమలో, బ్యాక్టీరియాలో, పెద్ద జంతువుల్లో, చిన్న జంతువుల్లో, అన్నిట్లో ఉన్న ఆత్మకి రూపం లేదు. అదనమాట లయం అంటే. వీళ్ళందరి శరీరాలు విడిచిపెట్టాక ఆత్మంతా ఒకే రూపంలోకి మార్చుకుని దాన్ని పట్టుకుపోతాడనమాట. ఒక ముద్ద కింద చేసి తన దగ్గరికి పట్టుకుపోతాడు. వీరందరికీ విశ్రాంతి ఇవ్వడానికి తన దగ్గరికి పట్టుకుపోతాడు. అప్పుడు శివుడు రుద్ర రూపంలో ఉంటాడు. కాబట్టి లయకారకుడు అన్నప్పుడు రుద్రుడు అనాలి తప్ప శివుడు అనకూడదు. వ్యవహారంలో శివుడు రుద్రుడు సదాశివుడు అంటాం, కానీ రూపములు మళ్ళీ వేరు. ఏ డ్యూటీ ఆ డ్యూటీ. కలెక్టర్ గారు ఇంట్లో ఉంటే కలెక్టర్ గారు కాదు, ఆయన కేవలం ఉద్యోగంలో ఉన్నప్పుడే కలెక్టర్. నేను పౌరాణికుణ్ణి. ఎప్పుడు పౌరాణికుణ్ణి? ఇక్కడ పురాణం చెబుతున్నప్పుడు పౌరాణికుణ్ణి. ఇంట్లోకి వెళ్ళాక వేణి గారి దగ్గరికి వెళ్ళి నేను పౌరాణికుణ్ణి అంటే కుదరదు. అక్కడికి వెళ్ళాక పద్మాకర్ గారే, అక్కడ మొగుడే. అక్కడికి వెళ్ళాక నేను పౌరాణికుణ్ణి, నా పాదములకు నమస్కరించము అంటే కుదరదండి. వెనకడికి ఒక ఆయన ఇలాగే ఇంటికి వెళ్ళి నేను కలెక్టర్ అంటే అక్కడ కలెక్టర్ ఏమో, ఇక్కడ నువ్వు బిల్లు కలెక్టర్ కూడా కాదు, కూర్చో అది ఆవిడ. కాబట్టి ఇంటికి వెళ్ళాక ఏముండదు అక్కడ. కాబట్టి ఏ డ్యూటీ చేస్తున్నప్పుడు ఆ డ్యూటీయే. అందువల్ల చెప్పొచ్చింది ఏంటంటే, అయినా వ్యవహారంలో అలాంటి వరకు అండి. ఇప్పుడు పార్సాద్ గారు ఆ రోజుల్లో అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయన సిఐ. ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎలా కుదురుతాడు? రిటైర్డ్ సర్టిఫికెట్ సర్కిల్. అందుకే ఆవిడ ఏమంటారు అప్పుడప్పుడు, ఏమండే మీ సర్వీసులో ఉన్నప్పుడుగా డిమాండ్ చేస్తే కుదరదు. ఇక్కడ నేను చెప్పాను కార్తీక మాసం సోమవారం ఉపవాసం ఉండండి, అది కూడా అందరూ చూస్తున్నప్పుడు ఉపవాసం ఉండండి, లేనప్పుడు వద్దు అంటే చేయాల్సిందే. అలా కాబట్టి ఇంటికి వెళ్ళాక ఎవడైనా అంతే, ఎంత పద్మాకరైనా, ఇంకోడైనా ఇంకోడైనా, సుధాకరైనా వృధాకరే. అక్కడ ఇప్పుడు ఈశ్వరుడు కూడా ఈ లయకారకుడిగా సంహారం చేస్తున్నప్పుడు రుద్రుడి రూపంలో ఉంటాడు. సంహరించేటప్పుడు రుద్రుడు సంహరించిన తర్వాత ఈయన ఎక్కడికో చోట వెళ్ళాలిగా. ఎక్కడి నుంచి వచ్చాడో ఆ ప్రాంతాల్లో ఊర్ధలోకాలకు వెళ్ళాలి. దానికి తిరోధానము, వెనక్కి తిరిగి వెళ్ళుట. అనగా మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఉపన్యాసానికి వచ్చారు కదా, ఉపన్యాసం అయ్యాక తిరిగి మీ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఋషి ఉన్నాడు, అక్కడెక్కడో 1 టౌన్ నుంచి వచ్చాడు, లేదా 6 టౌన్ నుంచి వచ్చాడు. ఉపన్యాసం అయిపోయి అక్కడ కూర్చుంటానంటే కుదరదు, ఆయన ఇంటికి మళ్ళీ వెళ్ళిపోవలసిందే. అలా వెనక్కి వెళ్ళడాన్ని ఏమంటారు? తిరోధానము. తిరోధానం అనగా వెనుకకు తిరిగి వెళ్ళుట. మనం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాం, నరకం నుంచో, స్వర్గం నుంచో, వైకుంఠం నుంచో వచ్చాం. మళ్ళీ తిరిగాక మనం చేసిన పుణ్యపాపములను బట్టి నరకము, స్వర్గము, ఇంకే లేకపోతే కైలాసము, బ్రహ్మలోకము, వైకుంఠము, మణిద్వీపము, కిన్నరలోకము, కింపురుషలోకము, సిద్ధలోకము, సాధ్యలోకము, లేక సర్పలోకము, ఏదో లోకానికి పోతారు మొత్తం మీద. అధోలోకాలు, ఊర్ధలోకాలు, ఈ లోకాలకు వెళ్ళడం తిరోధానము, వెనక్కి తిరిగి వెళ్ళుట. అప్పుడు ఆయన పేరు ఈశ్వరుడు. అదే అమ్మవారైతే ఈశ్వరీ రూపంలో ఉంటుంది. తిరోధానకరి ఈశ్వరీ. ఇలా వెనక్కి తిరిగి తీసుకుపోతున్నప్పుడు అమ్మవారు ఈశ్వరీ రూపంలో ఉంటుంది, అయ్యవారు ఈశ్వర రూపంలో ఉంటాడు. అది 4వ పని. అక్కడికి సృష్టి, పోషణ, సంహారము, తిరోధానము, ఈ 4 కాకుండా ఇంకో గొప్ప పని ఉందండోయ్. ఆ పనే చిట్ట చివరి పని. దానికి అనుగ్రహము అని పేరు. ఇక అనుగ్రహం కలిగిందా మనం భూమి మీదకి రాము. అమ్మవారికో అయ్యవారికో మన మీద అనుగ్రహం కలిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. అమ్మవారికి అనుగ్రహం కలిగితే అమ్మవారి లోకానికి వెడతాం. అయ్యవారికి అనుగ్రహం కలిగితే ఆయన వైకుంఠానికో కైలాసానికో పట్టుకుపోతాడు. అక్కడికి వెళ్ళి వెనక్కి తిరిగి రాకుండా ఉండే స్థితిని అనుగ్రహం అంటారు. ఎక్కడి నుంచైనా తిరిగి మళ్ళీ భూమి మీద పుడతాం, కానీ ఏ విష్ణుమూర్తికో పద్మాకర్ గారి మీద అభిమానం కలిగింది. ఎన్ని సప్తాహాలు చేసావునైనా, ఎన్ని కష్టాలు పడ్డావు, ఆలయం కట్టడం కోసం నేను ఈ జీవితం అంతా అంకితం చేసావు, ఎంతోమందికి పురాణాలు చెప్పావు, అందువల్ల నీ మీద నాకు ప్రేమ కలిగింది అని ఆయన అనుగ్రహిస్తే ఇంకా వైకుంఠానికి వెళ్తే తిరిగి రాను. ఎందుకు మళ్ళీ భూమి మీదకి నేను పొరపాటు కూడా రాను, బాబోయ్ చచ్చిపోతున్నాను, ఈ భూలోకంలో ఉన్న కష్టాలు పడలేకపోతున్నావు. కాబట్టి హాయిగా వైకుంఠంలో విష్ణు మోహన్ చూసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు ఎందుకు అన్ని లోకాల్లోకి కొంచెం వైకుంఠం, మణిద్వీపం మరింత ఇష్టం, రెండు రెండే. అక్కడికి వెళితే హాయిగా విష్ణువు దగ్గర కూర్చుని నారదుడిలాగా పాటలు పాడుకుంటూ కూర్చోవచ్చనమాట. నారాయణ నీ నామము నమ్మికతో భజించెదా నారాయణ అని పాడుకుంటూ ఉంటే ఎంత ఆనందం అండి. అక్కడ అన్నం తినక్కర్లా, మంచినీళ్ళు తాగక్కర్లేదు, కారు సర్వీసింగ్ చేయక్కర్లేదు, సాయంకాలం నీరసం వస్తుంది ఏదైనా తినాలనిపించదు, డ్రింకులు తాగక్కర్లేదు, మళ్ళీ అట్లో మిరపకాయలు ఎక్కువైపోయితే ఎరుకు తినక్కర్లేదు, మిరపకాయలు ఎక్కువ తింటే కారం వేస్తే అందులో మజ్జిగ తాగక్కర్లేదు, బ్యాంకుకి పంపిస్తే సరిగ్గా పందరగకపోతే అయ్యో అని బుర్ర పిక్కోక్కర్లేదు. అది వైకుంఠం యొక్క గొప్పతనం. ఎన్ని సుఖాలు ఉన్నాయండి అక్కడికి వెళితే. అది ఏ మణిద్వీపం వెళ్ళిపోయావు అనుకో నువ్వు. ఇంకా మణిద్వీపంలో అమ్మవారి దగ్గర హాయిగా అమృతం తాగుతూ ఆ సభలో కూర్చుని కచేరీలు చేసుకుంటూ ఉంటే ఉన్న అందం ఏముంటుంది ఈ భూలోకంలో దిక్కుమాల గొడవ. గజం దగ్గర నుంచి అరగజం దగ్గర నుంచి బేరాలాడ పేకానం లాగానం. ఈ గందరగోళాలు అక్కడ ఉండి ఒక్కడైతే సుఖంగా ఉంటాం అనమాట. అది అనుగ్రహం, అంత తేలిగ్గా రాదు. మహాతపస్సు వల్ల ఎన్నో యోగాలు ఉంటే కానీ రాదు. ఆ యోగం గురుకటాక్షం ఉంటే ఈ జన్మలో వస్తుంది. అప్పుడు అమ్మవారు సదాశివ అనే పేరుతో ఉంటుంది, శివుడు సదాశివుడు అనే పేరుతో ఉంటాడు. అందుకే సదాశివ అనుగ్రహద. అమ్మవారైతే సదాశివ ఆకారాంతం, శివుడైతే సదాశివ అకారాంతం. సదాశివ అనుగ్రహద అని సహస్రనామంలో ఉన్నది. అంటే ఎన్ని పనులు అనమాట, ఇప్పటికీ మీకు పూర్తిగా అర్థమైంది కదా. సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, గోవిందరూపిణి, సంహారిణి, రుద్రరూప, తిరోధానకరి, ఈశ్వరి, సదాశివ అనుగ్రహద, పంచకృత్యపరాయణ. ఐదు పనులు అమ్మ చేస్తున్నది, అవే ఐదు పనులు పరమాత్మ చేస్తున్నాడు. ఈ ఐదు పనులే ఆయనకి ఐదు ముఖములు. అందుకని శివుడు ఐదు ముఖాలు ధరించాడు. ఆ ఐదు ముఖాల్లో ఒక ముఖంతో తూర్పు ముఖంతో సృష్టిస్తాడు, దక్షిణ ముఖంతో సంహరిస్తాడు, పడమర ముఖంతో ఈ సంహారం అనే కార్యక్రమం చేస్తాడు, మరొక ముఖంతో అనుగ్రహం ఇస్తాడు, ఒక ముఖంతో తిరోధానం చేస్తాడు. ఈ ఐదు ముఖాలతో చేసే పనులన్నీ కలిపి నమశివాయ అనే పంచాక్షరి మంత్రంగా ఇచ్చాడు. అందుకని పంచాక్షరి మంత్ర జపమును పార్వతీదేవి విడిచిపెట్టకుండా కఠోర దీక్షతో హిమాలయ పర్వతములలో చేసింది. ఈ నూరేళ్ళు తపస్సు చేస్తున్నప్పుడు శివుణ్ణి పూజించినంతసేపు నమశివాయ, ఓం నమశివాయ అంటూనే ఉండేది. భసిత గ్రీవ గ్రైవేయక సా పంచాక్షరి జప నిష్ఠాచ. అమ్మవారు పంచాక్షరి జపనిష్ట, నిరంతరం పంచాక్షరి మంత్ర జపం చేసింది. ఈ జపం చేసేవాడు ఒక నియమం ఏమిటి, భసిత విభూతి పూసుకోవాలి. ఎక్కడెక్కడ, నుదుట, గ్రైవేయ, గ్రీవము అంటే మెడ. సంస్కృతంలో గ్రీవము అంటే ఏమిటనమాట, ఈ వెనక భాగం ఉంటుందే కంఠము, దీన్ని కంఠం అంటారు. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తున్నానే, దీన్ని కంఠము అన్నారు. ఈ కంఠంతో ఉపన్యాసం చెబుతున్నాను. ఈ కంఠమునకు వెనక ఉంటుంది చూసారా, తల కింద, దాన్ని గ్రీవము మెడ అంటారు. ఈ మెడ దగ్గర కూడా విభూతి పూసుకోవాలి. అందుకే మెడలో గొలుసులు వేసుకుంటే దాని ఏమంటారు, గ్రైవేయము అంటే మెడలో ఉన్నది. ఇక్కడ ఈ మెడ లేకపోతే గొలుసు ఎలా నిలబడుతుంది, అందువల్ల వీటిని గ్రైవేయ హారావళి. అందులో రాస్తున్నారు రక్త గ్రైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత. అమ్మ మెడ దగ్గర ఒక గొలుసు ఉన్నది, అది రత్న, రత్నములు తాపడం చేయబడినది. రత్నములు తాపడం చేయబడిన ఈ గ్రైవేయ మెడలో ఉన్న హారములో ఒక మణి ఉన్నది, అది చింతాక మణి. ఆ మణి పేరు చింతాక, ఎంత మణి ఉంటుంది అది, అందుకే ఆ మణికి చింతాక మణి అని పేరు. ఈ మణి చాలా గొప్పది, నువ్వు ఏది కోరితే అది ఇస్తుంది కనుక చింతాక అంటారు. అమ్మవారి మెడలో కూడా చింతాక అనే ఒక పతకం ఉందన్నమాట. ఈ చింతాక పతకంతో కూడినటువంటి రత్నములు తాపడం చేసిన గొలుసు మెడలో వేసుకున్నది. ఈ చింతాక పతకం ఎంత గొప్పదో తెలుసా, దాన్ని భద్రాచలంలో రామదాసు గారు రాముడికి చేయించాడు. అందుకే సీతమ్మకు చేయిస్తే చింతాక పతకము అన్నాడు ఆయన. మన వాళ్ళకి చింతకాయ పత్ర ఇష్టం కదా, చింతాక తీసేసి చింతాకు పతకం అని చింతాకు కింద మార్చేశాడు. మాయిదారు చింతాకు, బచ్చలాకు, గోంగూరాకు, తోటకూరాకు, పాలకూరాకు, నీ ముఖమాకు, ఈ ఆకులు కాదు, అది చింతాక, చింతాకు కాదు. ఎంత అందమైన పాట అది, సీతమ్మకు చేయిస్తే చింతాక పథకమ్ము. ఆ పథకమ్మునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర 10,000 వరహాలు కష్టపడి చేయించట. ఇవన్నీ వేసుకుని కులుకు తిరుగుతామని ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని రాముడే నిలదీశాడు ఆయన. ఎందుకు నిలదీశాడంటే, ఎవడబ్బా ఎందుకు అన్నట్టు దెబ్బ తగులుతుంటే వీపు మీద వారి ఆనకాయం చేస్తాడండి. తానీషా గాడి భట్లు చిత కొట్టేశారు ఆయన, గుడి కట్టిస్తే ఆయన కొట్టారు. అసలు ఈ గుడి కట్టించే వాళ్ళకి ఎన్నో కొన్ని కష్టాలు ఉంటాయి. ఆనాడేమో రామదాసు గారు గుడి కట్టించేవో జైలుకి వెళ్ళాడు, గురువుగారు గుడి కట్టించినందుకు జైలుకి వాటికి వెళ్ళవలసిన అవసరం లేక ఈ జీవితం చాలా గొప్పది. కానీ చిన్న చితగా ఈ స్థలాలు కొండ దగ్గర యాత్ర పడుతున్నాం మేము, ఎంతో కొంత అది కూడా కష్టమే కదా మరి. మాట్లేం కదా, ఈ గుడి కట్టడాలంటే చాలా కష్టాలు ఇవన్నీ. అంటే భగవంతుడు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా పరీక్షిస్తాడు. ఈ పరీక్షల్లో నిలబడడం అంటే చాలా కష్టం, కానీ ఆ పరీక్షలు తట్టుకోవాలి, పరీక్ష తట్టుకోవాలి. దానికి రామదాసే ఉదాహరణ చూసారా. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఈ చింతాక పథకం లాంటి గ్రైవేయ హారావళులు అనమాట అవన్నీ కూడా. మనం ఏం చేయాలి, తపస్సు చేస్తున్నప్పుడు, శివుడి పూజ చేస్తున్నప్పుడు మెడ దగ్గర కొంత విభూతి, కంఠం దగ్గర, భుజాల దగ్గర, నుదుట, వక్షస్థలం మీద, ఇలాంటి చోట విభూతి పూసుకుని అప్పుడు నమశివాయ అంటే ఆ నమశివాయ అనే పంచాక్షరీ జపము యొక్క మహాప్రభావంతో సకల బంధాలు తొలగిపోతాయి, ఈశ్వర కటాక్షం లభిస్తుంది. ఎన్ని ఉన్నా విభూతి ధరించకుండా శివుడి పూజ చేయకూడదు. విభూతి భక్తితో ధరించండి. సంవత్సర కాలం విభూతి ధరించినటువంటి వాడు పొరపాటు కూడా చెరసాలకు వెళ్ళట, జైలు శిక్ష అనుభవించడు. ఇప్పుడు మనందరం అందుకే ఎంత సుఖపడుతున్నాం, కారణం ఏంటంటే విభూతి ధరిస్తున్నాం కనుక. నిత్యం విభూతి ధరించి అన్నం తింటే విషము కూడా పరమాన్నమవుతుంది, విషము కూడా అమృతంతో సమానమవుతుంది. విభూతి ధరించి శివుడి మీద నీళ్లు పోసి అభిషేకం చేస్తే చివరి రోజుల్లో మంచం మీద పడి రోగముతో చావు. ఇవన్నీ నియమాలు. కొంతమంది మంచం మీద నానాయాతన పడి రోగాలు తెచ్చుకుని చచ్చిపోతున్నారు. ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయంటే మహాపాపాల వల్ల. ఆ పాపములు తొలగాలంటే విభూతి ధరించి శివుడి మీద నీళ్లు పోసి అభిషేకం చేయండి. మీరు ఎన్ని కోపాలు వచ్చినా గుడి దగ్గరికి వెళ్ళడం మానకండి. ఒక్కొక్కప్పుడు మీకు ఎవరి మీదో కోపం వచ్చింది, ఏ అర్చకుడి మీదో కోపం వచ్చింది, పాపం ఆయన మీద కోపం ఏంటి మీకు వచ్చింది కర్మగాలి. అందుకని అర్చకుడి మీద కోపం వచ్చిన గుళ్ళోకి వెళ్ళాలంటే అది నీకు నష్టం, ఆయనకేంటండి చెరువు మీద కోపం వచ్చి వెనకడికి కూడా ఏదో మానేసేట. దానివల్ల చెరువుకు నష్టమా వాడికి నష్టమా? పద్మాకర గారి మీద కోపం వచ్చి గుళ్ళోకి రాకపోతే పద్మాకర గారికి ఏ నష్టం లేదు, కానీ ఎదురుకుండా గుడి కూడా గుడి ఉండి కూడా నువ్వు వెళ్ళకపోతే రేపు మంచారం పడతావు, కాళ్ళు చేతిలో పోతాయి, అప్పుడు నేను ఎవడో కాపాడ్డం. నాకే అనారోగ్యం రాదనుకోకండి, మీకంటే గొప్పవాళ్ళు ఎంతోమంది వెళ్ళిపోయారు. నా జీవితంలో తుమ్మి ఎరగను దగ్గెరగనన్నవాడు మంచం మీద పడి కాళ్ళు కదలక చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎందుకండి? పెద్ద బండరా ఎత్తి ద్రౌపదీదేవి కోసం వంతెన కట్టాడు భీముడు, ఎక్కడ కేదారం దగ్గర, దాన్ని భీంపుల్ అంటారు. ఆయన కూడా చివరి రోజుల్లో నేల మీద పడి చచ్చిపోయాడు. పాండవులు చివరిన శరీరం విడిచిపెట్టడానికి స్వర్గానికి వెళ్ళడానికి హిమాలయాలకు వెళ్ళారు. దానికి ఏమని పేరు? మహాప్రస్థానం. మహాప్రస్థానం అంటే ఇంకా చావు అని అర్థం. అసలు అర్థం మహాప్రస్థానం అంటే సచ్చుట. చావడం కోసం హిమాలయాలకు వెళ్ళిపోయారు. ముందు ధర్మరాజు, ధర్మరాజుతో పాటు కుక్క, కుక్కోటి బయలుదేరిందండి ఒక కుక్క. అదేంటో తెలియదు కానీ కుక్కలు అప్పుడప్పుడు ధర్మాత్ములు వెంట పడతాయి. మాకు కూడా కుక్క ఉంది, గుళ్ళోకి వచ్చి కూర్చుంటుంది. గురువుగారు ఉన్నప్పుడు మాత్రమే అందరూ దాన్ని చేచే తరుగుతారు, గురువుగారు లేనప్పుడు దాన్ని పెద్ద పట్టించుకోరెవరు. గుడి గురువుగారు ఉన్నప్పుడే కొంచెం జాగ్రత్త చూసుకోరు, ఆయన లేనప్పుడు పెద్ద పట్టించుకుంటే తప్పుట. అందుకని తను తరవరు కానీ బహుశా ఆ కుక్క కూడా ఏమన్నా ధర్మరాజు గారి వెంట వచ్చిన కుక్క ఏమో తెలియదు కానీ ధర్మరాజు గారి వెంట కుక్క వచ్చింది. ఆ వెనక భీముడు, భీముడు వెనక అర్జునుడు, అర్జునుడి వెంట నకులుడు, నకులుడి వెంట సహదేవుడు, సహదేవుడి వెంట ద్రౌపది. వీళ్ళు హిమాలయాల్లో శరీరం విడిచి స్వర్గం పొందాలని బయలుదేరారు. శరీరముతో స్వర్గానికి వెడదామని బయలుదేరారు. నమశివాయ అనుకుంటూ వెళ్ళారు. ఇంతలో కేదారం దాటాక, కేదారేశ్వరుడి గుడి దాటిన తర్వాత ముందు ద్రౌపది పడిపోయింది. అప్పుడు భీముడు కంగారు పడి, అన్నయ్య ద్రౌపది చచ్చిపోయింది, కింద పడిపోయింది, కొట్టుకుంటోంది, ప్రాణం విడిచిపెట్టేస్తోందంటే నాయన ఇంకా మనం వెనక్కి తిరిగి చూడకూడదు, ఇంతవరకు మనకి ద్రౌపది మీద ప్రేమ ఉన్నమాట నిజమే, ఇక ఇప్పుడు మనకి ప్రేమ దోమ అన్నీ పోయాయి, ఎవరిదాన్ని వాళ్ళు పోవలసిందే అన్నాడు. అన్నయ్య ద్రౌపది మనతో పాటు ఎందుకని స్వర్గానికి రాకుండా ముందుగా పడి చచ్చిపోయింది, కదలలేకపోతుంది ఏమిటని అడిగితే, ద్రౌపది చాలా గొప్పదైన ఆవిడలో చిన్న దోషం ఉందిట, కొంచెం పాపం ఉందిట. ఏమిటా పాపం? పాండవులు ఐదుగురిని సమానంగా చూసుకుంటాను అని పెళ్లిలో మాటిచ్చి కొంచెం ప్రేమ అర్జునుడి మీద చూపించేదిట, పక్షపాతం అర్జునుడి మీద చూపించేది. అర్జునుడు అంటే ఆవిడకి ఎక్కువ ఇష్టం, కొంచెం రవ్వంత బయటకు కనపడదు, అది ఆవిడ మనస్సులో ఉంది. అది ఏమన్నా ఆవిడ మనస్సులో ఆ మాత్రం ఉందని ఎలా కనిపెట్టాడండి ధర్మరాజు? అదే ధర్మరాజు గొప్పతనం, ధర్మాత్మల గొప్పతనం అది. మిగతా వాళ్ళకి బలాలు ఉన్నాయి, ధర్మరాజు దగ్గర ధర్మబలం ఉన్నది, అందుకే కనిపెట్టగలిగాడు ఆయన. ద్రౌపది అందరికంటే అర్జునుడి మీద కొంచెం ప్రేమ ఎక్కువ ప్రదర్శించేది. కారణం ద్రౌపదిని అసలు జయించి తీసుకొచ్చింది అర్జునుడు గనక, మత్స్యంత్రం కొట్టింది ఆయన గనక. ఆ పక్షపాతం వల్ల శరీరముతో స్వర్గమునకు వెళ్ళలేక కిందపడి చచ్చిపోయింది, చచ్చి స్వర్గానికి వస్తుందిలే అన్నాడు ఆయన. ఇంతలో సహదేవుడు పడిపోయాడు. అన్నయ్యో చిన్న తమ్ముడు పడిపోయాడు అనగానే వాడిలో కూడా ఒక లోపం ఉంది, నా అంత తెలివైన వాడు లేడు అని వాడికి నమ్మకంట, నేనే తెలివైనవనే అనమాట. ఇది కుమాలు కూడా ఇది కొంతమందికి ఉంటుందండో, ఇక నాకు అంత తెలివితేట ఎవరికి లేవనిపిస్తుంది. ఆ అహంకారంతో ఆయన పడిపోయాడు. పైకి కనబడ్డావు కానీ ఇప్పుడు ఆయన మనసులో అది ఉందనే విషయం ధర్మరాజు గారు చెప్పాడు. ఓహో తెలివైన వాడిని అహంకరిస్తే కూడా పడిపోతాడనమాట అని భీముడు అనుకుంటూ ఉండగా ఈ పట్టు నకులుడు పడిపోయాడు. అన్నయ్య నకులుడు పడిపోయాడు ఏమిటంటే నకులుడికి నా అంత అందగాడు లేడనే అహంకారంట. ఇదో గొడవ అండి. నిజంగా నా నేను చాలా అందగాడిని కానీ అహంకరించకూడదు. చీటికి వాటికి పద్మాకర్ గారి కంటే అందగాడు లేడని అంటే ఎలాగండి? ఏదో నాకంటే అందగాడు మీరు లేకపోవచ్చు కానీ అది మనస్సులో ఉండాలట, పైకి చెప్పకూడదట. ఇప్పుడు ఈ నకులుడు కూడా అలాగే పైకి చెప్పేవాడు కదా, లోపల ఉండేదన్నమాట అహంకారం. నా నేను అందగాడిని, 101 జిల్లాలకు అందగాడిని అనుకునేవాడు పాప ఆయన. అహంకారంతో పడిపోయాడు. ఈసారి అర్జునుడు పడిపోయాడు. ఇంత గొప్పవాడు, శివుణ్ణి దర్శనం చేసుకుని పాశుపతం పొంది శివుడితో యుద్ధం చేసి ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనం పొంది కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రుడు నరనారాయణులో ఒకడైన నరుడు కూడా పడిపోయాడు అనమాట. అదేమిటి అర్జునుడు పడిపోయాడంటే, అర్జునుడికి కూడా ఉంది అహంకారం. ఒక్క రోజులో మొత్తం కౌరవుల్ని జయించేస్తానని నాకు మాట ఇచ్చి యుద్ధంలో ఆ పని చేయలేకపోయాడు. 18 రోజులు యుద్ధం చేశాడు. నా అంత గొప్ప విలుకాడు లేడు అని లోపల లోపల అనుకుంటూ ఉండేవాడు ఆయన. పైకి చెప్పకపోయినా అతని లోపల అహంకారం ఉంది. ఈ అహంకారం వల్ల అతను పడిపోయాడు అన్నట్ట. ఈసారి భీముడు పడిపోయాడు. అన్నయ్య నేను పడిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఎందుకు పడిపోతున్నాను, నేనే అడిగాడు. ఈయన తరపున ఎవరు అడిగేవాళ్ళు లేరు కనుక. నీకు అహంకారం ఉంది. మొత్తం కౌరవులు 100 మందిని చితక్కొట్టి చంపింది నేనే, నా అంత బలవంతుడు లేడు. అసలు శరీర బలం నాకు చాలా గొప్పది. దుర్యోధనాదులు అందరినీ చంపి ఇంత ఘనకార్యం చేశాను అని గర్విస్తూ ఉంటావు. ఆ గర్వం నిన్ను పడగొట్టింది అన్నాడు. వాళ్ళంతా పడిపోయారు. ఇంకా మిగిలింది కూడా ఆయన కూడా ఒక్క కుక్క మాత్రమే మిగిలింది. ఆ సమయంలో ఇంకొంచెం ముందుకెళ్ళాక ఇంద్రుడు విమానం తీసుకుని అక్కడికి వచ్చాడు. ఇక్కడి వరకు ఎవరూ రాలేరు. ఎవరైనా శరీరం విడిచిపెట్టవలసిందే ఇక్కడికి వస్తే. కానీ నువ్వు ఒక్కడవే శరీరంతో ఇక్కడ దాకా రాగలిగావు కాబట్టి నువ్వు ఈ విమానం ఎక్కి ఈ శరీరంతో స్వర్గానికి వచ్చాయి. చచ్చి స్వర్గానికి కాకుండా శరీరంతో స్వర్గానికి వచ్చాయి అన్నాడు. బొందితో స్వర్గానికి వచ్చాయి అనగానే ఆయన తప్పక వస్తాను, ముందు ఈ కుక్కను ఎక్కించన్నాడు. చిచ్చి కుక్కను ఎలా ఎక్కిస్తాం? కుక్క మహాపాపాలు చేసి కుక్కై పుట్టింది. పాపాలు చేసిన కుక్కకి శరీరంతో స్వర్గానికి వచ్చే అవకాశం లేదు. నీ తమ్ముళ్ళే రాలేకపోయారు, అది ఎలా వస్తుంది? నీ ఒక్కడికే స్వర్గం, నువ్వు ఒక్కడమే అందులో ఎక్కి కుక్కను వదిలేయనగా కుక్క రాకపోతే నేను రానన్నాడు ఆయన. ఈ కుక్క నా తమ్ముళ్ళ కంటే గొప్పది. నా తమ్ముళ్ళు మహాత్ములు అనుకున్న వాళ్ళు కూడా శరీరం విడిచిపెట్టారు, కానీ ఇక్కడ దాకా నా వెంట వచ్చింది ఈ కుక్క. తనని నమ్ముకుని వచ్చిన వాడిని కుక్కనైనా విడిచిపెట్టకుండా ఉండేవాడే గొప్పవాడు. అంతేగాని మధ్యలో విడిచిపెట్టకూడదట. ఒకసారి నేను నిన్ను నమ్మానని నా వెంట పెట్టాడు అనుకోండి, వాడిని విడిచిపెట్టకూడదు నేను. అది ధర్మం అంటే అనగా అప్పుడు మళ్ళీ ఏమన్నాడు తెలుసు ఇంద్రుడు, వారి పిచ్చాడా, గురుద్రోహం చేసిన వాళ్ళు కుక్క అవుతారు. గురుద్రోహికి స్వర్గం ఎలా వస్తుంది? చెప్పాంగా మీకు చాలాసార్లు. ఏమని చెప్పాం? ఏకాక్షర ప్రదాతారం యోగురున్నాభిమన్యతే సస్యయోని శతంగత్వ చండాలత్వమవాప్నుయాత్. ఒక్క అక్షరం ఇచ్చినా గురువు గురువే. మంత్రం ఇచ్చాడు, నిన్ను బాగు చేస్తున్నాడు. అలా మంత్రోపదేశం చేసిన గురువు గారిని పొరపాటును కూడా అవమానించకూడదు. నా అవమన్యతే అన్నాడు. అసలు అవమానించకూడదు, గౌరవించాలి. అలా గౌరవించని దుర్మార్గుడు ఉన్నాడే, ఆ దుర్మార్గుడు నా అభిమన్యతే. ఎవడు గౌరవించడో, అభిమన్యతే అంటే గౌరవిస్తాడు, నా అభిమన్యతే అంటే గౌరవించడో, వాడు వరసగా 100 జన్మలు కుక్కై పుడతాట. సహ స్వయోనిశతంగత్వ. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, మీకు కుక్క జన్మ ఎత్తాలని కోరికగా ఉంటే అది కూడా వీధిలో కుంటి కుక్క, గుడ్డి కుక్క, గజ్జి కుక్క, పిచ్చి కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలు జన్మ ఎత్తాలని కోరికను వాళ్ళు చేయొత్తండి. రేపటి నన్ను తిట్టండి అంతే. ఓ 1 వారం రోజులు నా గురించి చెడ్డగా చెప్పండి పక్క వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ కుక్క అని అరుచుకుంటే కుక్కగా పుడతారు. ఇంతలో ఎవడవచ్చు కర్రతో కొట్టి చంపేస్తాడు, కాళ్ళు చేతులు విరిగిపోతాయి, మళ్ళీ చచ్చిపోయి నలకాని కడతాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ కుక్క అవుతాడు. ఇలా 100 జన్మలు కుక్క అయిపోతాడట. ఒక్క అక్షరం ఇచ్చిన గురువుని కూడా గౌరవించని దుర్మార్గుడు 100 జన్మలు కుక్క జన్మ ఎత్తితే అన్నం పెట్టిన గురువు గారి గురించి బయటకు వెళ్ళి చెడ్డగా చెబితే ఇంకవాడు ఏమైపోతాడండి? మరి ఎన్ని జన్మలు కుక్క అవుతాడో ఆలోచించండి. గరుడ పురాణంలో కూడా ఉంటుంది ఈ శ్లోకం, ఒకసారి గరుడ పురాణం చూసుకోండి, ఇక్కడే ఉంటుంది. సహ స్వయోనిశతంగత్వ 100 జన్మలు కుక్క జన్మ ఎత్తుతాడు. ఆ తర్వాత చండాలుడై పుడతాడు, ఇలా అనేక జన్మలు ఎత్తుతాడు. కాబట్టి ఈ కుక్క అలా గురుద్రోహం చేసిన పాపిష్టి కుక్క. ఈ కుక్కకి మోక్షం ఎలా వస్తుంది? స్వర్గానికి రావడానికి కుదరదనగా, అయితే కుక్కకి స్వర్గం ఇవ్వకపోతే నాకు వద్దు, నేనేం నిన్ను స్వర్గం అడగలేదు, ఈ కుక్క నేను ఇక్కడే కూర్చుని జపం చేసుకుంటాం. నన్ను నమ్మి నా వెంట వచ్చిన ఈ జీవిని విడిచిపెట్టకూడదు, నేనే దిక్కుని నా వెంట వచ్చింది పాపం మోగజీవిది, నేను ఎలా వదులుతాను, నేను మహారాజును అన్నాడు ఆయన. అప్పుడు తమాషా జరిగింది, ఆ కుక్క కాస్త యమధర్మరాజు గారిగా మారిపోయింది. యమధర్మరాజు గారు లేచి కుక్కగా ఉన్నవాడు, నాయన ధర్మరాజా నిన్ను ఎన్నోసార్లు పరీక్షించాను, ఆ పరీక్షల్లో నేనే ఓడిపోయాను, నువ్వే రెగ్గావు, ఇప్పుడు కూడా స్వర్గానికి శరీరంతో వెళ్ళే అవకాశం కూడా వద్దన్న కుక్క కోసం ఇది ఎంత ధర్మం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇలా ఉండాలి, మాట ఇచ్చి తప్పడం మోసాలు చేయడం ఎందుకంటే అసలు దిక్కుమాల మాటలు క్షణానికోసారి అక్కడో మాట ఇక్కడో మాట అన్నీ అబద్ధాలి, కొంతమంది ఈ బతుకు కూడా బతికేనా, ఒక్క కుక్కను రక్షించడం కోసం స్వర్గం కాదన్నావు, ఇటువంటి ధర్మం ఎవరి దగ్గర లేదు, అందుకే నీ ధర్మానికి మెచ్చాను ద అని అతను స్వర్గానికి తీసుకుపోయాడు. అప్పుడు చెప్పారు భారతంలో, మనం అనుకున్న ఏ వస్తువులు మన వెంటరావు, మన బలములు మన వెంటరావు, బతుకున్న రోజుల్లో మేము గొప్పవాడు అనుకున్న భీముడు ఏది వంతెన కట్టినవాడు, శివుడితో యుద్ధం చేసిన అర్జునుడు, నకులుడు, సహదేవుడు, నిద్రతో సమస్య లేకుండా అన్నం వండి పెట్టే ద్రౌపది కూడా శరీరం విడిచిపెట్టేసింది. ఇక మనలాంటి వాళ్ళ శరీరం విడిచిపెట్టకుండా ఉంటాం, ఆలోచించండి మన బలాలు కూడా వస్తాయా. కాబట్టి ఏదో ఒక సమయంలో మనందరికీ శక్తి కోల్పోతాం చేసిన పాపాల వలన, ఆ శక్తి కూడ తీసుకోవడం కోసమే విభూతి పూసుకుని శివుడి మీద నీళ్లు పోసి గురువుకు నమస్కరించాలని తర్వాత మళ్ళీ చేయవలసిన పనులు చెప్పారు. ఈ చివరి రోజుల్లో అనారోగ్యంతో చావకుండా ఉండాలంటే విభూతి శరీరం అంతా పూసుకుని శివుడి మీద నీళ్లు పోసి అభిషేకం చేసి ఓ బిల్వపత్రం వేశాక మీ గురువుగారు ఎదురుకుండా ఉంటే ఆయనకు నమస్కారం చేయండి, కాళ్ళు పట్టుకోకుండా, కాళ్ళు పట్టి పీకేయకూడదు, అలా నమస్కరించుకుంటే వాడు వార్ధక్యంలో బలం కోల్పోయి మంచం మీద పడి కాళ్ళు చేతులు పోయి నానాయాతన పడ్డావు. ఇప్పుడు మేము ఆరోగ్యంగా ఉన్నాం, మేము రిటైర్ అయ్యాక కూడా ఇలాగే ఉంటాం, మేమెందుకు కాళ్ళు చేతులు పోగొట్టుకుంటాం అనుకోవద్దు. ఏ క్షణంలో ఎవరు ఎలా ఆరోగ్యం పాలుతారో తెలియదు, మనం చూస్తున్నాం కదండి, ఒక్కొక్కసారి నెల వేసే రోజులు మంచం పట్టట్లేదా, రెండేసేళ్ళు మంచం మీద పడుతున్నారా లేదా, పడినప్పుడు మనకి ఎవరు ఎవడో ఏం చేయగలడు, నానాయాతన పడి ఏడుస్తాం అప్పుడు అయ్యో అయ్యో అని, ఆ స్థితి మనకు రాకూడదు. ఈ విధముగా భగవంతుని కార్యక్రమాలు నిరంతరము చేస్తే ఈ విభూతి పూసుకుంటే మోక్షం వస్తుంది. ఇంత గందరగోళం ఎందుకు చెప్పాను మీకంటే భగవంతుని సేవ యొక్క గొప్పతనం కోసం. అక్కడ వ్యక్తిని చూడకండి, ఈ పీఠాలు పీఠాధిపతులు పక్కన పెట్టేయండి, శివుడితో మీకు, అమ్మవారితో మీకు కనెక్షన్. ఈ పూజలు చేసేటప్పుడు పార్వతీదేవిలాగా మనం ఏం చేయాలన్నమాట, ఇప్పుడు మీకు చివరి రోజుల్లో వార్ధక్యంలో నూరేళ్లు నిండాక అనారోగ్యంతో శరీరం విడిచిపెట్టకుండా ఆరోగ్యంతో సుఖంగా శరీరం విడిచిపెట్టడానికి వీలుగా మెడ మీద, పొట్ట మీద, వక్షస్థలం మీద, భుజాల మీద, నుదుట విభూతి ధరించి ఆ తర్వాత శివుడి మీద బిల్వపత్రాలు వేసి అభిషేకం చేసి గురువుగారు ఎదురుగుంటా ఉంటే ఒక్క నమస్కారం చేసుకోండి, గురుకటాక్షం హరకటాక్షం రెండూ లభిస్తాయి. ఈ రెండూ లభించినటువంటి వాడు సుఖముగా జీవిస్తాడు నిండు నూరేళ్ళు, శరీరం విడిచిపెట్టాక కైలాసానికి వెళ్ళిపోతాడు. కైలాసం మరీ ముఖ్యం, మనకి అనారోగ్యంతో చావకూడదు, ఆయాసం లేకుండా చావాలి. అమ్మవారు పార్వతీదేవి ఈ విధంగా లోకశ్రేయస్సు కోసం మనందరికీ చెప్పడం కోసం భస్మధారణం చేసి భక్తి శ్రద్ధలతో ఈశ్వరలింగాన్ని అభిషేకించింది, పూజించింది. ఇంతకీ ఆవిడ పూజిస్తున్నది లింగాన్ని, లింగమునకు ఆ పేరు ఎందుకు వచ్చింది అని కథ మధ్యలో మళ్ళీ సౌనకాదులు సూతుడిని అడిగారు. పార్వతీదేవి భక్తితో భస్మధారణ చేసి ఈశ్వరుణ్ణి పూజిస్తుందనగానే లింగమునకు ప్రత్యేకముగా లింగం అనే పేరు ఎందుకు వచ్చింది, ఆ పేరు ఎందుకు వచ్చింది అని అడిగారు. అవ్యక్తం లింగమాఖ్యాతం త్రిగుణ ప్రభావాప్యయం, వ్యక్తము కాదు గనక దానికి లింగము అని పేరు, అది పైకి కనపడదు కానీ కనపడుతుంది. అవ్యక్తము అంటే మరొక అర్థం ఉన్నది, దేని నుండి జగత్తు పుడుతున్నదో, అంటే జగత్తులన్నీ పుట్టడానికి మూల కారణమై జగత్తులన్నిటినీ పోషిస్తూ మళ్ళీ జగత్తులను తనలో కలుపుకునేదానికి లింగము అని పేరు. అందుకే లింగము అంటే అవ్యక్తము, గుణములు లేనిది, రూపము లేనిది, కర్మము లేనిది, అన్నిటినీ సృష్టించి పోషించి లయము చేసుకునేది. త్రిగుణములు అందులో ఉంటాయి, అందులోంచే త్రిగుణాత్మకమైన సృష్టి వచ్చింది. అందులో సత్వరజస్తమో గుణాలని మూడు ఉన్నాయి, ఏది తక్కువ కష్టమో ఇందులో ఏది లేకపోయినా సృష్టి లేదు. రజోగుణం లేకపోతే పుట్టం అసలు, అందుకే ఆ రజోగణమే స్త్రీలలో రజస్సు అనే పేరుతో బహిష్టుకాలంలో బయటకు వస్తుంది. ఈ రజస్సులు కాకపోతే ఆవిడికి సంతాన ప్రాప్తి యోగం పోతుందన్నమాట. తమోగుణం లేకపోతే అసలు సుఖం లేదు. తమస్సు ఈ చీకటి లేకపోతే నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఈ చీకటే లేకపోతే విశ్రాంతి లేదు, దాంతో జగత్తు నశించిపోతుంది. సత్వము అంటే ఉనికి, పగటిపూట పోషణ కోసం మనం చేసే పనులన్నీ సత్వమే. పగటిపూట కష్టపడి పనిచేయటం, ఈ సంపాదించడం, ఇవన్నీ కూడా సత్వంలోకి వస్తాయి. కాబట్టి ఏది లేకపోయినా సృష్టి నిలబడదు. ఈ త్రిగుణములు లింగం నుంచి పుట్టి లింగంలో కలిసిపోతూ ఉంటాయి. మహాకాంతి స్వరూపం కనుక లింగం అన్నారు దాన్ని. లింగం అంటే కాంతి, ప్రకాశము అని కూడా అర్థం. అనాద్యనంతం విశ్వస్య యదుపాదాన కారణం, అన్నిటినీ శాశ్వతముగా తనలో కలుపుకొని ఏ దుఃఖము లేకుండా చేస్తున్నది కనుక లింగం అన్నారు. దీనికి ఆది లేదు. అనాది అంటే ఆది లేనిది, అనంతం అంతం లేనిది. ఇప్పుడు ఉదాహరణకి ఈ కళ్ళదోడు పెట్టి తీసుకోండి, ఇలా పెట్టి దీనికి ఏది ఆది అంటే ఈ కింద భాగం ఆది అన్నాం, ఇది మధ్య, ఇది అంతం. ఈ పైన ఏం లేదు, కింద ఏం లేదు దానికి, అవునా? కాబట్టి దీనికి ఆది మధ్య అంతాలు ఉన్నాయి. నన్ను తీసుకోండి, నా కాళ్ళు నాకు ఆది. ఆది అంటే స్టార్టింగ్ పాయింట్, ప్రారంభం. పాదములు ఆది, ఇదిగో నడుము మధ్య. ఇక్కడితో ఈ తలపైన ఇంకేం కనపట్లేదుగా, అది అంతం. అంటే గురువుగారికి ఇది ఆది, ఇది మధ్య, ఇది అంతం. కానీ పరమాత్మ అంతటా ఉంటాడు కనుక ఏది ఆది, ఏది మధ్య, ఏది అంతం. అందుకే అది అనాది మధ్యలయుడు ఆయన. ఆది మధ్య అంతరహితుడు అంటే అది అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నదాన్ని ఏది స్టార్టింగ్ అంటాం, ఏది ఎండింగ్ అంటాం, ఏది మధ్య అంటాం? అసలు ఎంతుందో ఈ సృష్టి ఎవరికీ తెలియదే. ఈ అనేక కోటి బ్రహ్మాండములలో ఏది మొదలో ఏది అంతమో ఎవరికి తెలియదు. అందుకే ఆయన ఆది లేనివాడు, మధ్య లేనివాడు, అంతం లేనివాడు. అటువంటి మహాశక్తి ఈ లింగాంది. కాబట్టి దానికి లింగం అని పేరు వచ్చింది. లింగం పుట్టినప్పుడు ఆది అంతం తెలియలేదని చెప్పుకున్నాం కదా, ఆది మధ్యాంత రహితం కదా, అందుకని లింగము అని పేరు. లింగమునకు ఆది మధ్య అంతము ఉండదు అని అర్థం. ఎవరిలో అయినా ఆది మధ్య అంతము లేకపోతే వారిని కూడా లింగం అనొచ్చు అన్నమాట. ఇక ఈ లింగం గొప్పతనం చెబుతున్నాం వినండి. లింగమును కింద వేదిక ఉంది, పానవట్టం నుంచి కింద ప్రాంతం వేదిక అంటారు. లోపల శివలింగం చూశారుగా, పైన లింగము కింద వేదిక. ఆ వేదికలోనే లింగం ఉన్నది. వేదిక మీద మేము నీళ్లు పోస్తున్నాం, ఆ పానవట్టం నుంచి నీళ్ళు కారుతున్నాయి. పువ్వులు వేసినా లింగం మీదే కాకుండా పానవట్టం మీద పెడుతున్నాం. ఈ కింద ఉన్న వేదికయే పార్వతీదేవి. లింగ వేది మహాదేవి లింగం సాక్షాన్ మహేశ్వర తయోః సంపూజనా దేవ సచ సాచ సమర్చిత. లింగమునకు కింద ఉన్నటువంటి ఆ వేదిక పార్వతి, లింగము సాక్షాత్తు శివుడు. అందువల్ల శివలింగం ఈ వేదికతో కలిపి ఉండాలి. వేదిక లేని లింగం పనికిరాదు. కింద బేస్ లేకపోతే ఆ లింగం పెట్టకూడదు. ఈ రెండూ కలిపి ఉన్నాయంటే అర్థం ఏంటన్నమాట, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అక్కడ ఉన్నారు. కాబట్టి శివలింగాన్ని పూజిస్తున్నారంటే అర్థం ఏంటి మీకు, సచ శివుడు పూజింపబడుతున్నాడు, సాచ పార్వతీ పూజింపబడుతున్నది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని ఏకకాలంలో ఈ కార్తీక మాసంలో మీరు అభిషేకించి పూజిస్తున్నారు. అది శివలింగం గొప్పతనం. ఇంకెక్కడ అలా ఉండదు. ఒక్క శివలింగాన్ని పూజిస్తే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి పూజించినట్టే. ఇంకొక రహస్యం చెప్పారు ఇక్కడ. కిందన్న బేస్మెంట్ ఆధారం ఉంది కదా, అది బ్రహ్మ. ఆ ఆధారం చుట్టూ ఉన్నదే. ఇప్పుడు శివలింగం దగ్గర కింద ముందు ఒక గుండ్రని ముద్ద ఉంది, దాని మధ్యలో సన్నని కొలత ఉన్నది. ఈ గుండ్రనిది ఆ సన్నదిది బ్రహ్మ సరస్వతులు. మధ్యలో ఉన్న పానవట్టం పార్వతీ పరమేశ్వరులు, లింగం అగ్రభాగం లక్ష్మీనారాయణులు. అంటే లింగాన్ని పూజిస్తే బ్రహ్మని సరస్వతిని శివుణ్ణి పార్వతిని లక్ష్మీ నారాయణుడిని పూజించినట్టు అవుతోంది. రోజు మీరు త్రిమూర్తుల్ని త్రిమాతలని అభిషేకించి పూజించి తరిస్తున్నారు. ఎంత యోగం చూడండి, ఒక్క కాలంలో అన్నీ అయిపోతున్నాయి మీకు. అందుకని శివలింగ పూజ అత్యంత పవిత్ర పూజ, ఉత్తమోత్తమ పూజ. ఆ లింగాన్ని పార్వతీదేవి 100 ఏళ్ళు అర్చించితే శివుడు ప్రత్యక్షం కాలేదు, కానీ ముందు పులి వచ్చింది ఎదురుగుండా. ఓ భయంకరమైన పులి. ఆవిడ తపస్సు చేస్తూ ఉండగా హఠాత్తుగా అని పసిగట్టి, నరమాంసం పసిగట్టి అక్కడికి వచ్చింది. పులులకి వాసన చూసే శక్తి ఉంటుంది. అసలు దానికి అందుకే వ్యాఘ్రము అని పేరు. ఆఘ్రము అంటే ముక్కుతో వాసన చూచుట, అదే ఆఘ్రాణించుట. విశేషేణ ఆఘ్రయతీతి లేకపోతే ఘ్రాణతీతి వ్యాఘ్రహ అని దానికి పేరు. పులికి మనకంటే ఒక శక్తి ఉంది. మన ముక్కులు కొంతవరకే పసికెడతాయి, పక్కన మురిక్కాల వాసన వచ్చినప్పుడు మురికి వాసన వస్తుందని అనిపిస్తుంది, లేదా కాస్త ఏ మిరపకాయ బజ్జీ వేస్తే తెలుస్తుంది, రొంపడితే అది తెలియదు, బాగా ముక్కులు పుడుకుపోతే ఏం తెలియట్లేదండి వాసన అంటారు. కొంతమంది అదృష్టం అంటే అసలు వాళ్ళకి ఏం తెలియదు, పుట్టినప్పుడు తెచ్చేదాకా ఏం తెలియదు వాళ్ళకి వాసన. స్టవ్ మీద పాలు కాస్తారా, పాలు మరుగుతుంటే వాసన తెలియదు కొందరికి. మరికొంతమందికి గ్యాస్ వాసన వచ్చేస్తుంటుంది మనకి, నాకు అదేంటో కర్మ, ఎక్కడో గ్యాస్ కట్టే కట్టకపోతే కూడా ఆ వాసన తెలిసిపోతుంది నాకు. కొందరికి తెలియదు, ఏ వాసన తెలియదు వాళ్ళ అదృష్టం. కానీ సహజంగా మానవులకు అంతో ఎంతో వాసన తెలుస్తుంది. పులికి అలా కాదు, ఒక మైలు దూరంలో ఎక్కడ ఏ జంతువు ఉన్నా మనిషి ఉన్నా వాసన తెలిసిపోతుంది. అందుకే దానికి వ్యాఘ్రము అని పేరు. దానికి ఉన్న వాసన పసికట్టే శక్తి ఎవరికీ ఉండదు. 1 కిలోమీటర్ దానికి చుట్టుపక్కల ఎక్కడున్నా సరే మనిషి అని పసికెట్టి ఎక్కడెక్కడో మనిషి ఉన్నాడో అని లొట్టలు వేసుకుంటూ వచ్చేస్తుందట. దానికి మనిషి మాంసం అంటే ఎంత ఇష్టమో, కొంతమందికి మేక మాంసం ఇష్టంలాగా, కొంతమందికి ఆదివారం రాగానే చేపలంటే ఇష్టంలాగా బరబరా పీక్కుని చేపల పులుసు అనుకుంటూ ఉండేట్టుగా, ఎండ్రేలు ఎండ్రేలు నమ్ముకుని ఎండ్రేలు పులుసు వేసుకున్నట్టుగా, ఏదో నాకు ఎటువంటి కాస్త అప్పుడప్పుడు మైసూర్ బజ్జీ ఇష్టమైనట్టుగా. ఈ పులికి నరమాంసం అంటే బాగా ఇష్టం అనమాట. ఇక్కడ కూర్చుంటే ఈ చుట్టుపక్కల ఎటువైపు 1 కిలోమీటర్ దూరంలో మనిషి ఉన్నా పసి కట్టేస్తుంది అది, అని కాసి పసి కడుతుంది. మళ్ళీ దిక్కుమాలి దానికి ఇంకెంత గొప్ప తెలివితే ఎట్లా తెలుసా, ఆ మనిషి చిన్నపిల్లవాడైతే దానికి లేత వాసన వస్తుందిటండి, అయ్యి పిల్లలైతే లేత మాంసం వాసన వస్తుందిట. లేత లేత మొక్కజొన్న పొత్తులు అంటే మనకి ఎలా ఇష్టం, దానికి కూడా లేత మాంసం. ఆడవాళ్ళైతే లేడీ మాంసం అది తెలిసిపోతుంది దానికి, ఓ ఇక్కడెక్కడ ఆడవాళ్ళు ఉన్నారని. మగవాళ్ళు ఉంటే మగవాళ్ళు తెలుస్తారు, ముసలాళ్ళు ఉంటే ముసలాళ్ళు తెలుస్తారు. ముసలాళ్ళని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా తింటుంది, దిక్కు లేకపోతే తింటుందిట. ముసలి మాంసం దానికి ఇష్టం ఉండదట, మరి అదేంటో కానీ రిటైర్ అయ్యాకే విలువ లేదండి మనుషులకి. ఎన్ని చెప్పండి, ఏదో పెన్షన్ వస్తుంది కాబట్టి బతుకుతున్నారు, కానీ పింఛన్ తీసేస్తే అది లేదు. టెన్షన్గా నెల కింద పింఛన్ వస్తే మా ఆయన బంగారం అంటారు, పింఛన్ లేకుండా ఇంట్లో కూర్చుంటే దిక్కుమాలాడు కొంచెం కూడా పని చేయట్లేదు అంటారు అని నేను అల్లా, ఎవరో పెద్దలు చెప్పారు. గడన గల మగని చూచిన అడుగులకును మడుగులిడు దురతివలు తమలో, గడనుడుగు మగని చూచిన నడపీనుగ వచ్చనల్చునగు దురు సుమతి. బాగా సంపాదిస్తున్న మగుడిని చూస్తే తెగ సంపాదిస్తున్నాడని అడుగులకు మడుగులు ఉత్తారు చక్క, కాళ్ళు కడిగి పన్నీరుతో కడిగి ఆ పన్నీరుని ఎత్తిమీద చల్లుకుని అలా ఒత్తి మా ఆయన బంగారం సాక్షాత్తు ఆదిదేవుడు అంటారు. అక్కడ ఆదిదేవుడు కాదు, ఆయన అడకాతలున్న బాధ్యత ఇచ్చిన డబ్బులు కనపడుతూ ఉంటాయి కనుక. రేపు పొద్దున సంపాదన పోయి వీడు రోడ్డు మీద పెట్టినప్పుడు ఆ ప్రేమ ఉంటే అప్పుడు ఆవిడ ఎలాగో గొప్పదనుకోండి. ఒకవేళ ఈ డబ్బు పోయినప్పుడు అప్పుడు ఏమంటారు, పీరుగా నడుస్తున్న పీరుగా నడుస్తున్న శవం వస్తుంది అంటారట. దిక్కువాలండి, వాడికే నేను పోషణ చేయవలసి వస్తుందండి, ఒక్క రూపాయి సంపాదన లేదండి, ఇదేం మొగుడండి బాబు అని కొందరు అంటారు. మీలాంటి పరమపతివ్రతలు అందరు అనుకోండి, మీరు పరమపతివ్రతలు ఇక్కడ ఉన్నవాళ్ళంతా పూర్వం పతివ్రతలను ఉండేవారు, వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అనుకుంటే వాళ్ళు నా అదృష్టం వల్ల నా పురాణం వినడానికి వచ్చారు. చాలా కాలం తర్వాత పతివ్రత అనే శబ్దం ఏమిటో కనబడుతున్నది. కాబట్టి చెప్పవచ్చేది ఏంటంటే, సహజంగా వార్ధక్యంలో ఎన్ని కష్టాలు వస్తాయట. ఈ దిక్కుమాల జంతువులకు కూడా ముసలి మాంసం కంటే పొడుచు మాంసం ఇష్టం అని రాశారు, పరిశీలన చేసి రాసిన మాట, పురాణాల్లో రాసిన మాట, డాక్టర్లు కూడా చెబుతారు. రాక్షసులు కూడా అంతేటండి, అంత లేత కాదు అంత ముదురు కాదు, దూరంగా ఉన్న మాంసం అంటారట. ఏది నాలాంటి కుర్రాడు వస్తే కుర్రాడి మాంసం కనపడగానే అంత ముదురు కాదు లేత కాదు దూరంగా ఉన్నాడు మాంసం అనుకుంటారట. ముసలాడు వస్తే ముసలి మాంసం. ఇంకో టెక్నిక్ చెప్పనా, మామిడిపండు బాగా కుళ్ళిపోతూ ఉంటే రాలిపోయాక ఎవడు తింటాడు, అదే దూరంగా ఉన్న మామిడి పండు ఇది అని తింటాడు. పచ్చి మామిడికాయ తినలేం, బాగా దాని అంటారు పిగిలిపోయి కుళ్ళిపోయినా తినలేం అవునా, మధ్య రకంగా ఉన్నప్పుడే తింటాం. ఈ కుళ్ళిపోయిన మామిడికాయలు అంటాడు అనమాట రిటైర్ అయిపోయిన తర్వాత, లేత మామిడికాయ అంటే కూరగాళ్ళు అనమాట. ఇదో మధ్యలో దూరంగా ఉన్న మామిడికాయ అంటే నాలాగా ఓ 25-30 ఏళ్ళు ఉన్న వయసు ఉన్న కూరగాళ్ళు అనమాట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ పార్వతీదేవి మంచి నవయౌవనంతో తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ పులి పసికెట్టేసింది. పార్వతీదేవి శరీరం ఎప్పుడు చూసినా 25-30 ఏళ్ల వయస్సు కలిగిన స్త్రీలాగే ఉంటుంది, ఆవిడకి ఎప్పుడు ముసలితనం ఉండదు, నవయౌవన ఆవిడ. అందుకే ఆవిడకి శ్యామ అని పేరు. శ్యామ అంటే శ్యామ యౌవన మధ్యస్థ, మంచి యౌవనంలో నవయౌవనంలో ఉందని అర్థం. పాతిక నుంచి 30 ఏళ్ల వయస్సుని నవయౌవనం అంటారండి. 30 దాటిన తర్వాత నుంచి యౌవనం అంటారు, కానీ అది నవయౌవనం అనరు. 30 తర్వాత 40 కొంచెం క్రమంగా నడి వయస్సు, ఇక అక్కడ నుంచి తేడాలు వస్తాయి. అందువల్ల మంచి యౌవనంలో ఉంటే శ్యామ అంటారు. ఈ తెలియక శ్యామి అంటే నల్లగా ఉందని అర్థం చెప్పాడు, కానీ శ్యామల వర్ణంలో ఉందని అర్థం చేస్తాడు. శ్యామలం వేరు, శ్యామ వేరు. శ్యామ అనే శబ్దం నవయౌవనంలో, మంచి యౌవనంలో ఉన్న స్త్రీకి వాడతారు. అమ్మవారు ఆ యౌవనంలో ఉంది, అందుకే ఆ వాసన పసికట్టి ఒక పులొచ్చి అని గాండ్రించింది, గాండ్రు గాండ్రు అంటూ వచ్చింది. అమ్మ ఆ సమయంలో మిట్ట మధ్యాహ్న సమయంలో స్నానం పూర్తి చేసుకుని సంధ్యావందనం చేసి శివలింగమునకు ఎదురుగుండా పూజ పూర్తి చేసుకుని ఓం నమ శివాయ అంటోంది. మాంసం తినడానికి వచ్చిన ఈ పులి ఆ అమ్మవారిని చూసింది. ఒక్క క్షణకాలంలో ఆ పులికి జ్ఞానోదయం అయిపోయింది. ఎన్నో జన్మల పాపం చేస్తే పులి జన్మ ఎత్తింది అది. ఆ పులి 15,000 జన్మలు పాపాలు చేసి 60,000 జన్మలుగా రకరకాల దరిద్రపు జన్మలు ఎత్తి పుట్టిందిట. దానికి ఏదో కర్మ ఉంది. కానీ ఈ చచ్చిపోవడానికి ఒక 10 జన్మల ముందు ఓసారి ఏం జరిగింది, శివలింగం దగ్గర ఎవడో ఒక బోయివాడు కాస్త మాంసం నైవేద్యం పెడితే ఆ మాంసం తినదు ఆ జన్మలో, ఏ జన్మలోనో కానీ. శివ నైవేద్యం తిన్న పుణ్యంతో ఈ జన్మలో పులిగా పుట్టినప్పటికీ పార్వతీదేవి దగ్గరకు వచ్చి ఆవిడ చూడగానే మారిపోయింది. శివ నైవేద్యం గొప్పతనం ఇది, ఇది అందరికీ చెప్పండి. శివుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాక ప్రసాదం పెడితే తింటలేదు కొంతమంది. కొబ్బరికాయ అడిగి పుచ్చుకోవద్దని అమ్మాం, అంతేగాని వాళ్ళు పెడితే తినాలి. కొబ్బరికాయ కొట్టాక 2 చెక్కలు పురోహితుడివి, అర్చకుడివేవి, ఆయనంతటా ఆయన ఇస్తే తినాలి. ఏమంటే నేను కొబ్బరి ఇచ్చాను ఓ చెక్క నాకు ఇవ్వండి అని అడిగి తీసుకోకూడదట. ఇంకా మిగతా ప్రసాదాలు తీసుకోవచ్చు, ఒక కొబ్బరికాయ మాత్రమే ఆయన ఇచ్చినప్పుడే తీసుకోవాలి, అథారిటీ ఆయనది. తక్కిన అన్ని విషయాల్లో కూడా చక్క ఏదో నైవేద్యం పెట్టారు, పులిహార మంచి రుచి కలిగిన పులిహార పెట్టిన వెంటనే మారు మాట్లాడకుండా కళ్ళకొద్దుకు తినాలి. నేను తిన్నండి అంటే తర్వాత జన్మల్లో తిండి లేక ఆకలికి అల్లాడిపోతారు. ప్రసాదం రాగానే శివ నైవేద్యం చేతిలో పడగానే కళ్ళకొద్దుకు తినాలి. ఒకవేళ కార్తీక సోమవారం అన్నం తినకూడదు అనుకుంటే ఈ పులిహార మెతుకులు ఇంట్లోకి పట్టుకెళ్ళి పెట్టుకుని సాయంకాలం నక్తం అనే పేరుతోటి నక్షత్ర దర్శనం చేశాక అన్నం తినేటప్పుడు ఈ మెతుకులు తినాలి. లేదా భార్యామణి ఉపవాసం ఉండకపోతే ఆవిడికి పెట్టాలి, భర్తగారు ఎలాగో ఉపవాసం ఉండకపోతే ఆయనకి పెట్టాలి, ఏదో ఎవరికోడు పెట్టాలి. కానీ నిర్లక్ష్యం చేయకూడదు. ఏ ప్రసాదమైన శివ నైవేద్యం తింటే వాడికి ఏదో ఒక జన్మలో మోక్షం వస్తుంది. అమ్మవారి దర్శనం ముందు అవుతుంది, అమ్మ దర్శనం అయితే ఆటోమేటిక్గా అయ్యవారి దర్శనం అవుతుంది. ముక్తి రావాలంటే ముందు అమ్మవారి దర్శనం అవ్వాలి, అవ్వాలంటే శివ నైవేద్యం తినాలి. ఈ పులి కూడా గతించిన 10 జన్మల క్రితం, ఒక 10 జన్మల క్రితం అన్నమాట, ఒక చోట శివ నైవేద్యం తింది. ఆ పుణ్యం ఇప్పుడు కాశి ఆవిడ పార్వతి దగ్గరికి రాగానే అలా పార్వతిని చూచి ప్రేమతో భక్తితో ఉండిపోయింది. 2 కాళ్ళు అలా పైకెత్తి కుక్కలా కూర్చుని అమ్మవారికేసి నాలికి రాబిడు అంటూ అమ్మనే చూస్తూ ఉండిపోయింది. అస్సలు కదలలేదు. అమ్మవారు భక్తితో నమశివాయ అంటూ ఉంటే ఇది వింది. కొంతసేపటికి అమ్మవారు కళ్ళు తెరి చూస్తే ఎదురుగుండ పులి కనపడింది. ఎంతో ప్రేమతో దాన్ని ఎత్తిమీద చేయిపెట్టి నిమిరింది. సింహమే వాహనంగా చేసుకున్నది అమ్మవారంటే. ఈ పులులు ఈ సింహాలు ఇవన్నీ ఆవిడ సృష్టిలో ఒక భాగాలు. ఎడంకాలతో తన్నిందంటే ఇది పులిళ్ళు ఎక్కడో పడుతుంది. అటువంటి అమ్మవారి దగ్గర ఈ పులి అలా కూర్చోవడం ఆశ్చర్యమే ఉన్నది. ప్రేమతో నిమిరింది. ఇంకక్కడి నుంచి అమ్మవారి తపస్సు అయ్యేదాకా ఈ పులి ఎక్కడే కూర్చునేది, అమ్మవారి మీద ఏగ వాళ్ళనిచ్చేది కాదు. దీనికి వెర్రి భక్తి ఎక్కువ, ఏదైనా ఏగ అమ్మవారి మీద వాళ్ళతో అమ్మన ఏగను తరిమేసేది. కొంతమందికి గురువుగారి మీద భక్తి ఎక్కువ, హే గురుగారి పాదాలు ముట్టుకొద్దన్నా అని గయ్యం అంటారు. అంటే వాడు కూడా పులి అంటే వాళ్ళు పులి పార్వతిని రక్షించినట్టుగా వాళ్ళు రక్షిస్తున్నారు అన్నమాట. అంత గయ్యం అనక్కర్లేదు, పాదాలు ముట్టుకోకండి తనే అనాలి. కానీ అయినా పూర్వజన్మలో పులి అయ్యి ఉంటారు వాళ్ళు కూడా. అదేదో ఈ జన్మలో నేను శివుణ్ణి కనుక నా సేవ కోసం వాళ్ళు వచ్చుంటారు. సరే ఇదో పక్కన పెడితే మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ అమ్మవారి మీద ఏగ వాలకుండా చూసుకున్నది. రోజు అమ్మవారికి సేవ చేసేది, ఫలాలు పట్టుకొచ్చేది. అమ్మవారికి సేవ చేయటువంటి ఎంత జన్మ సుకృతం అది. ఇలా తపస్సు పూర్తయింది, 100 ఏళ్ళు గడిచాయి. 100 ఏళ్ళు తపస్సు పూర్తి కాగానే ఈశ్వరుడు బ్రహ్మని పంపాడు డైరెక్ట్గా రాకుండా, ఎందుకంటే వరాలు ఇచ్చే ముందు బ్రహ్మని పంపాలని శాస్త్రం. బ్రహ్మగారు హంసవాహనారూఢుడై వచ్చాడు, వరటారూఢుడై వచ్చాడు. వరట అంటే హంస. వాళ్ళు ఇందాక హంస అన్నారు, ఇప్పుడు వరట అంటారు. ఏమిటంటే వరట అనే శబ్దమునకు హంస అని అర్థం. హంస మీద ఎక్కి ప్రత్యక్షమై, జగన్మాత ఏమి నా భాగ్యం, నీవు శివుడి కోసం తపస్సు చేస్తూ ఉంటే నీకు వరమిమ్మని శివుడిని అని పంపాడు, నీ కోరిక ఏమిటనగానే నాయనా బ్రహ్మదేవ ఈ నలుపు విరిగిపోవాలి, నేను తెల్లగా మారాలి అనగాని ఆయన యగాదిగా చూసి నీ నల్లధనాన్ని వెంటనే తీసేస్తున్నాను, కానీ ఈ నల్లధనం ఎవరు కొడుకు ఇవ్వాలి కదా, అన్నద్రోహం బ్రహ్మద్రోహం గురుద్రోహం చేసే వాళ్ళకి ఈ నల్లధనం అంటగట్టేస్తున్నాను అని ఆవిడ శరీరంలోంచి నల్లధనాన్ని చేత్తో తీసేసేట. అంటే చెయ్యిలో ఓపుగానే ఆవిడ శరీరాన్ని ఆవహించిన నల్లని రంగు ఏదో ఒక కాటికలాగా కాటిక ముద్దలాగా బ్రహ్మగారి చేతిలోకి వచ్చింది. అప్పుడు బ్రహ్మగారు, ఈ పాపాన్ని భూలోకంలో ఉన్న జీవులకి వేస్తున్నాను. ఏ జీవులు అంటే బ్రహ్మద్రోహం గురుద్రోహం అన్నద్రోహం, ఈ మూడు ద్రోహాలు చేసిన వాళ్ళు నల్లగా అయిపోదురుగాక. పూర్వజన్మలో ఇలా ద్రోహాలు చేస్తే ఈ జన్మలో ఓ రకమైన నల్లని చర్మ వ్యాధి వస్తుంది చూశారు చాలామందికి, ఈ చర్మం బండగా అయిపోయి గోక్కుంటూ ఉండే రోగమే ఈ నల్లధనం అంటే. ఎన్ని మందులు వాడండి ఆ చర్మ రోగం పోదండి ఏమిటో, ఇంత మందతామరలా అయిపోయి ఆ రోగం పూర్వజన్మలో గురువులకు ద్రోహం చేస్తే ఈ జన్మలో ఆ రోగం పట్టుకుంటుంది. అందుకే గురుద్రోహం చేయకూడదు, అన్నద్రోహం అన్నం పెట్టిన వాడికి అపకారం చేయకూడదు. అన్నం పరబ్రహ్మస్వరూపం, ఆకలితో ఉన్న నీకు ఇంత అన్నం పెట్టి ఆదరిస్తే రేపు పొద్దున అన్నం పెట్టిన వాడి గురించి చెడ్డగా బయటికి వెళ్ళి చెప్పామంటే నువ్వు వచ్చే జన్మలో ఏమవుతావు, మరి ఈ జన్మలోనూ అనిపిస్తూ ఆ జన్మలో అనిపిస్తూ ఈ రోగం వస్తుంది. ఇంకా మూడోది బ్రహ్మద్రోహం, అర్చనలు చేయించి అనుగ్రహించే బ్రాహ్మడికి ద్రోహం చేస్తే ఆ ద్రోహ ప్రభావం వల్ల కూడా ఏదో జన్మలో ఈ దరిద్రం పట్టుకుంటుంది. ఈ మూడు ద్రోహముల వల్ల వచ్చిన ఈ నల్లదనం తీసి అందరికీ ఇచ్చేసి అమ్మవారిని చూస్తూ ఉండగా తిరిగి సుందరిగా మార్చేశాడు. కృత్వా గౌరం వపుర్ దివ్యం దేవీ గిరివరాత్మజ. హిమాలయ పర్వత పుత్రిక ఆదిదేవి పార్వతీదేవి మళ్ళీ గౌరవర్ణంలోకి వచ్చింది. దీని రెండు రకాలుగా కొన్ని పురాణాలు భాష్యం చెప్పాయి. గౌరవర్ణము అంటే తెలుపు అని ఒక అర్థం, అందుకే గౌరాంగుడు అంటారు. గౌరవర్ణం అంటే ఒక రకమైన మరకత వర్ణం కూడా, శ్యామల వర్ణం కూడా అని కొందరు చెప్పారు. అమ్మవారు శ్యామలగాను మారింది ఇటు తెల్లగాను మారింది అని చెప్పారు. కాకపోతే కొన్ని పురాణాలు ఎక్కువ పురాణములు తెల్లగా మారింది అని చెప్పాయి. రెండు రేటిగా అమ్మవారు శ్యామలా పేరుతో కూడా ఉంది, శ్యామల వర్ణంలో కూడా వచ్చింది. మొత్తం మీద అమ్మవారు సుందరిగా మళ్ళీ పూర్వపు రంగులోకి వచ్చింది. అప్పుడు బ్రహ్మను అనుగ్రహించి, బ్రహ్మదేవ నేను కైలాసానికి వెళ్ళాలి, వెళ్ళాలంటే శివుడు అనుమతి తీసుకోవాలి, నువ్వు తక్షణం కైలాసానికి వెళ్ళు, శివుడితోటి పార్వతి తిరిగి కైలాసమునకు పూర్వవర్ణంతో వస్తుందని చెప్పు, వచ్చేటప్పుడు ఆవిడతో పాటు ఆవిడ అనుచరుడు కూడా ఉన్నాడని చెప్పు, ఆయన ఏమంటాడో చూద్దాం అనగానే బ్రహ్మగారు హుటాహుటిన కైలాసానికి వెళ్ళాడు. జరిగింది చెప్పాడు శివుడికి. అమ్మవారు తిరిగి హిమాలయ పర్వతం నుండి తిరిగి కైలాసమునకు వచ్చుచున్నది. ఆమెతో పాటు ఆవిడకు ఒక శిష్యుడు కూడా ఉన్నట్ట, ఒక అనుచరుడు కూడా ఉన్నట్ట, వాడిని కూడా కైలాసానికి తీసుకొస్తానంటుంది, మీ అనుజ్ఞ ఏమిటి అనగానే తీసుకురమ్మను అన్నాడు ఈయన. అమ్మవారు ఈ వ్యాఘ్రంతో కలిసి కైలాసానికి వచ్చింది. శివుడు పక్కపక్కనవి, ఎవడో అనుచరుడు అంటే ఎవడో అనుకున్నాను నేను, ఏ పద్మాకర్ గారు అనుచరుడు కూడా వస్తున్నాడు అనుకున్నాను, పులిని తీసుకొచ్చావు ఏమిటి అన్నాడు ఆయన. మళ్ళీ ఏమన్నా అంటే అలిగి వెళ్ళిపోతున్నా మరి భయవేసింది ఈసారి వెళ్ళేది, ఇప్పటికే 100 ఏళ్ళు దూరంగా ఉందమ్మ, అందుకని ఇదేమిటి పార్వతి ఈ మొత్తటువంటి పిల్లి పులి మొదలైనవన్నీ భూలోకంలో వదిలేక ఇక్కడికి తీసుకొచ్చామంటే, ఏమండి ఈ పులి నా ఎదురుగుండా కూర్చుని నాకు చాలా సేవ చేసింది, తపస్సు చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఏగలు దోమలు పడుతూ వాటిని తోలేది, నా మీద ఎంతో భక్తితో నా మీద ఎవరో వాలకుండా చూసింది, నా ఎదురుగుండా కూర్చుంది, జగన్మాత దర్శనం చేసుకున్నాక పులి కూడా గొప్పదే కదా అనగా చిరునవ్వునవి, ఈ రోజు నుంచి వీడికి వ్యాఘ్రదత్తుడు లేక వ్యాఘ్రేశ్వరుడు అని పేరు పెడుతున్నాను, నీకు నాకు సేవ చేస్తూ నందీశ్వరుడు మొదలైన ప్రమదగణములలో చేరి మనతో పాటు శాశ్వతంగా కైలాసంలో ఉండునుగాక. తెలిసి కానీ తెలియక కానీ అమ్మవారికి ఇంత సేవ చేస్తే వారికి ఇంత పదవి వస్తుంది, సేవ కొంచెం కానీ లంచం పెద్దది. అమ్మవారికి చేసిన సేవ కొంచెమైనా అది అనంత ఫలితం ఇస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందా, గురువు గారికి కాదు అమ్మగారికి సేవ చేయండి మీకు ఎక్కువ ఫలితం వస్తుంది. కాబట్టి గురువు గారికి ఏదో కాళ్ళు దండం పెట్టేసి అమ్మగారు కనబడితే అమ్మగారు ముఖం చూడమండి అని వెళ్ళిపోయారా, ఇక తర్వాత బొమ్మ దిమ్మ. అందువల్ల అమ్మకి చేసే సేవ వల్ల ఎక్కువ ఫలితం వస్తుందని నేను చెప్పాలి, పురాణాలలో చెప్పాయి. మానవ కథ చదివారా మీరంతాను, చదవకపోతే చదవండి, వినండి ఇంకోసారి, పుస్తకం కొనుక్కోండి, పెద్ద ఖర్చే ఉంది, రోజు బోర్డు తగలేస్తున్నారు, దానికోసం మాత్రం 100 రూపాయలు పెట్టి ఒక పుస్తకం కొనుక్కోండి, అందులో కథ ఏమిటి? గురుపత్ని మహిమ. గురుపత్ని యొక్క మహిమ చాలా గొప్పది. ఒక ఆవిడ ఇలాగే గురుపత్నిని తిరస్కరించి కాలు ఎరగొట్టుకుంది. నానాయాత్ర పడిన కథ అందులో ఉంటుంది. కాబట్టి గురువునకు నమస్కరించకపోయినా దోషం రాదేమో, కానీ గురుపత్నికి నమస్కరించాలి. శివుడు తనకు నమస్కరించకపోయినా తన పత్ని అయిన భవానికి నమస్కరించకపోతే భవుడికి ఆగ్రహం కలుగుతుంది. మోక్షం పొందాలంటే ముందు అమ్మకి దండం పెట్టి తర్వాత అయ్యకి దండం పెట్టమన్నారు. అమ్మ కనబడకపోతే మళ్ళీ అయ్యగారిని వదిలేమని కదా అక్కడ అంతరార్థం. కనబడినప్పుడు మళ్ళీ చేతస్థ వాళ్ళకి ఎన్నో అనుమానాలు. అమ్మకి దండం పెట్టాకే మీకు పెట్టమన్నారు కదండి, అమ్మవారు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు కాక మీకు దండం పెట్టమండి అనుకోడు శివుడి దగ్గర. కనపడినప్పుడు, కనపడకపోతే ఆవిడ కాళ్ళు పీకేసి పైకి వెళ్ళమని కాదు. ఇవన్నీ గొడవలు ఈ మానవులకి చెప్పలేక కష్టం. ఒకటి చెబితే దానికి ఇంకో 100 రకాలు ఆలోచిస్తానమాట. దీపారాధన ఈ మొక్కల్లో పెట్టద్దంటే, మొక్కల్లో పెట్టద్దన్నారు కానీ మొక్క పక్కన ఉన్న గడప దగ్గర ఎందుకు పెట్టకూడదని సరిగ్గా మొక్క మొదట్లో పెట్టింది ఒక ఆవిడ. చెప్పాక అన్నిటికీ అన్ని రకాల సూక్ష్మాలు ఆలోచిస్తారు. మానవులకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయన్నమాట. పాదాలు పట్టుకోవద్దన్నారు కానీ పాదాల కింద ఉన్న ధూళి తీసుకోవద్దని లేరు అని ఒక ఆవిడ కాళ్ళు ఎత్తి కింద పారేసి అడుగున మట్టి వీకేసింది. గురువు యొక్క పాదధూళి నెత్తి మీద వేసుకోమని ఎవడో పురాణాలు చెప్పాట. శిష్యులు పాదాలు పట్టుకోవద్దన్నారు, పాదాలు పట్టుకోవద్దన్నారు, ధూళి పట్టుకోవద్దని లేదుగా అని గురువుగారిని తోపు వేసింది. ఆయన వెనకబడ్డాడు. అప్పుడు ఆయన కాళ్ళు ఇలా పైకి వచ్చాయి, ఆ కాలి కింద ఉన్న దుమ్మిలా గీకి వెళ్ళిపోయింది. ఇది జరిగింది, అందుకని చెప్తాను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఏమిటో మానవులకు విచిత్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా సాధ్యమైనంతవరకు ఔచిత్యం పాటించాలి. ఓ పని చెప్పామంటే ఆ పని ఏమిటో ఆలోచించాలి. ఓ చిన్న విషయం చెప్పాలి ఇక్కడ మీరు. చాలా కాలం క్రితం ఓ రాజుగారి దగ్గర ఒక పనివాడు ఉండేవాడు. ఆయనకు బాగా పనిచేసి పెట్టేవాడు. ఓ రోజున రాజుగారు ఆ పనికి మెచ్చుకొని, నీకేం ఉద్యోగం కావాలంటే నాకు మంత్రి పదవి ఇవ్వండి అన్నాడు. మరే మంత్రి గారు చాలా తెలివైన వాడరా, ఆ పదవి ఎవరికి పడితే వాడికి ఇవ్వకూడదంటే మీరు నాకు మాట ఇచ్చారు మంత్రి పదవి ఇవ్వవలసిందే అన్నట్టు ఆయన. అప్పుడు రాజుగారు, తప్పక ఇస్తాను, నేను చెప్పిన పని చేస్తే నీకు మంత్రి పదవి ఇస్తాను రేపు అన్నాడు. మర్నాడు వీడు పొద్దుటే మంత్రిగారు వేషం వేసేసుకుని, పొద్దుటే రాజుగారు చెప్పిన పని చేస్తే మంత్రి పదవి వస్తుంది కదా, అందుకని శుభ్రంగా అలంకారం చేసుకుని టోపీ పెట్టుకుని టింగ్ రంగాన్ని వచ్చి, మహారాజా మంత్రి పదవి అన్నాడు. నేను చెప్పిన పని చేసిన తర్వాత కదా మంత్రి పదవి ఇస్తానన్నాను అని రాజుగారు ఏం చేశాడు, దూరంగా చూడు అన్నట్ట. రాజుగారి భవనం పై నుంచి చూస్తే 5 మైళ్ళు దూరంలో ఉన్నవి కూడా కనపడతాయి. ఓ 4-5 మైళ్ళు దూరంలో ఎవరో కొంతమంది వస్తున్నారు బండిక్కి. వాళ్ళు ఎవరో ఎందుకు వస్తున్నారో కనుక్కో అన్నాడు ఈయన. వీడి ఇక్కడి నుంచి 5 మైళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ 5 మైళ్ళు వెనక్కి వచ్చి, మహారాజా వాళ్ళు ఎవరో సింధు దేశం నుంచి వస్తున్నారండి అన్నాడు. ఎందుకు వస్తున్నారో కనుక్కున్నావా అంటే కనుక్కోలేదండి అన్నట్ట. వెళ్ళి కనుక్కురా అన్నాడు ఈయన. మళ్ళీ పరిగెత్తాడు వీడు 5 మైళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి 5 మైళ్ళు వెనక్కి వచ్చాడు. రెండోసారి 5 మైళ్ళు వెనక్కి వచ్చాడుగా, దాంతో ఒళ్ళంతా చెమటట్టేసింది. చెమట పట్టి ముచ్చెమట్లు పట్టి, మహారాజా సింధు దేశం నుంచి వస్తున్న వాళ్ళు వర్తకం కోసం వ్యాపారం కోసం వచ్చారంటండి అన్నాడు. ఏ వ్యాపారమో కనుక్కో అన్నాడు ఆయన. మళ్ళీ వీడు పరిగెత్తాడు, 5 మైళ్ళు పరిగెత్తాడు, 5 మైళ్ళు వెనక్కి వచ్చాడు. మణులతో రత్నాలతో వ్యాపారం అంటండి అన్నాడు. ఎన్ని మణులు ఉన్నాయి కనుక్కున్నావా? మహారాజా కనుక్కోలేదు అన్నాడు. వెళ్ళి కనుక్కురా అన్నాడు. మళ్ళీ వెళ్ళి వీడు వెనక్కొచ్చి, వాళ్ళ దగ్గర ఓ 5 బస్తాల మణులు ఉన్నాయిటండి అన్నాడు. ఎంత రేటు, ఎంతకాలం ఎక్కడ ఉంటారు, ఎక్కడ అమ్ముతారు కనుక్కున్నావా? మహారాజా ఈసారి మళ్ళీ పెడితే వెనక్కి రానండి, చచ్చిపోతానండి. ఎప్పటికీ 6 సార్లు పరిగెత్తి 6 సార్లు వెనక్కి వచ్చానండి. తిండి తెప్పాలేక పరిగెడుతుంటే ఆయాసం వచ్చి చచ్చిపోతానండి. ఒళ్ళంతా చెమటలు పట్టేయండి, కళ్ళు తిరిగిపోతాయండి అని డామర పడిపోయాడు కింద. వెంటనే రాజుగారు వాడిని అలా పక్కన కూర్చోబెట్టి కాసిన మంచినీళ్ళు నోట్లో పోసి, ఎవరక్కడ మన మహామంత్రిని పిలవండి అన్నాడు. మంత్రిని పిలిచారు కొంతమంది. మంత్రి గారు రాగానే మహామంత్రి వాళ్ళు ఎవరో ఏమిటో కనుక్కోను కానీ మహామంత్రి గారు వెళ్ళి కాసేపటికే తిరిగి వచ్చి, మహారాజా వాళ్ళు సింధు దేశం నుంచి వచ్చారు, వాళ్ళు మన దేశంలో నెలలాళ్ళు ఉంటారట, వాళ్ళు వర్తకులట, నవరత్నాలతో వర్తకం చేస్తారట, వాళ్ళ దగ్గర 5-6 బస్తాల మణులు ఉన్నాయట, నెలలాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకొని ఇస్తే మనకి ఆ వ్యాపారంలో వచ్చే లాభంలో 1/3 కప్పం కడతారట, అందుకోసం వచ్చారండి. వాళ్ళ వెనకాతలు కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. మొత్తం A to Z అన్ని అడగకుండా రాజుగారికి చెప్పేశాడు. ఈ పక్కన కూర్చున్న వాడిని, అర్థమైందా అన్నాడు. అర్థమైందండి, నేను ఇక్కడే ఉండి మీకు పాచి పనే చేసుకుంటానండి, నాకు వద్దండి మంత్రి పదవి అన్నట్టు. మంత్రి పదవి అంటే అది, ఒక పని చెప్పినప్పుడు ఈ పని ఎందుకు చేయాలి, 2 బ్యాంక్ పాస్పుస్తకాలు ఇస్తే ఎందులో అకౌంట్లో డబ్బులు వేయాలి, ఈ డబ్బు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఆ చెక్ ఎవరి పేరు రాయాలి, దీనికి ఏదైనా ఒక పాన్ అడుగుతాడా, ఈ ఊహంతా ఉంటే వాడు మంత్రి లేదా కంత్రి. కాబట్టి చెప్పండి ఏంటంటే, ఇన్ని తెలివితేటలతో పనిచేయాలి. మానవ జీవితం చాలా కష్టం కదటండి. అందువల్ల గురువు గారు ఏదన్నా చెప్తే ఈ సూక్ష్మమును గ్రహించి ఎలాగ మన జీవితాన్ని నడుపుకోవాలో తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఈ జన్మలో ముక్తి పొందుతారు. ఈ ముక్తి పొందడానికి కావలసిన గురువు చెప్పిన ధర్మములు తెలుసుకోగలిగే జ్ఞానం ఎవరి వల్ల వస్తుంది? గురు కటాక్షం, ఈశ్వర కటాక్షం వల్ల. ఆ ఈశ్వర కటాక్షం ఇచ్చే మాసం కార్తీక మాసం. అందుకని కార్తీక మాసంలో తెల్లవారుజామున లేచి అర్చనలు చేసి ఈ చన్నీళ్ళ స్నానం చేయటం వల్ల ఈశ్వరుడి అనుగ్రహం వల్ల ఆరోగ్యంతో పాటు బుద్ధిబలం కూడా పెరుగుతుంది. బుద్ధిబలంతో ఏదైనా సాధిస్తాం. బుద్ధితో చేసినట్టు ఇంక దేనితో చేయలేము. అటువంటి బుద్ధిబలం ఇచ్చేటటువంటి ఈశ్వరుడికి మనం భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. ఈ పరమ పవిత్రమైన లింగపురాణ కార్యక్రమాన్ని మనకు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ సందడి సురేష్ రెడ్డి గారు సమర్పిస్తున్నారు. వారి మిత్రులు గణేష్ అన్నామలయ్య గారు కూడా అందులో ఉన్నారు. ఇంకా అనేక జీవులు ఈ సత్కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఒక ఆవిడ గుంటూరులో కిరణ్మయ్య అని ఉంటుంది, ఇంతవరకు ఆవిడ మొహం నేను చూడలేదు. ఈ పురాణం అంతా విని వాటిని మళ్ళీ మర్నాడల్లో గ్రూపులో సారాంశం పెట్టేస్తుంది. ఎలా పెట్టేస్తుందంటే, వినడం ఎంత శ్రద్ధగా పెట్టిందో ఆలోచించండి. ఇవాళ నాకు ఒక క్యాప్షన్ నచ్చింది. నిన్న నాలుగో రోజు పురాణం కదా, నాలుగో రోజు పురాణంలో ఈ సారాంశం నిన్న చెప్పిన ఉపన్యాసం అంతా చెప్పి చివరిన ఏమని పెట్టిందో తెలిసిన, గురువుగారు శిష్యుడిని విచిత్ర దక్షిణ అడిగిన కథ. నిన్న కథ చెప్తాను కదా, గురువుగారు శిష్యుడిని విచిత్ర దక్షిణ అడిగిన కథ. ఆ విచిత్ర దక్షిణ అనే క్యాప్షన్ ఎంత బాగుందో చూడండి. అంటే మన వాళ్ళు ఎంత శ్రద్ధగా వింటున్నారో చూడండి. అలా వినాలి, వింటే మళ్ళీ దాన్ని రాయగలగాలి, ఇతరులకి చెప్పగలగాలి. ఇవన్నీ చాలా తెలివితేటలు చాలా అవసరం. ఇవన్నీ పురాణం వల్ల వస్తాయి. మీరందరూ కూడా ఈశ్వరుడి యొక్క ఆలయం తొందరగా రావాలని, ఆ 18 అడుగుల శివలింగానికి అభిషేకం చేసుకునే భాగ్యం కలగాలని కోరుకోండి. తన్మే మనశివ సంకల్పం వస్తూ అనుకోండి. నమః పార్వతీపతే హర హర మహాదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.